అండ్ ప్రూఫ్ సరే, కానీ నా సొంత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం మనం. రోగరహితమైనటువంటి జీవితము సంభవమే. ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఆ యాంగిల్లో పెట్టగలిగితే, అంటే మొట్టమొదట ఏ యాంగిల్లో పెట్టాలి మీరు వాళ్ళని, ఆలోచన విధానం కరెక్ట్ గా ఆలోచించేటటువంటి విధానంలో చెప్పాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంది. నాట్ కాంపిటీషన్ బట్ కోఆపరేషన్ అంటాడు. సిక్స్త్ రూట్ రేస్ గురించి చెప్తూ లెడ్బీటర్ ద బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ రూట్ రేస్ అని ఒక బుక్ లో ఆ సంఘటన ఎక్కడ మొదలెట్టాడు అంటే అశోకుడి జీవితం నుంచి మొదలెట్టాడు. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే, మృత్యువు లేదు అని ఎలా వాళ్ళ జీవితాలు తెలుస్తున్నాయో, లెడ్బీటర్ యొక్క లైఫ్ ఇస్ ద ప్రూఫ్ దట్ యూ డోంట్ డై, యూ జస్ట్ చేంజ్ యువర్ బాడీ. చాలా అర్థమవుతుంది కదా, నేను కోటేసుకు రావచ్చు, నుంగి కట్టుకు రావచ్చు, పంచ వేసుకు రావచ్చు, బట్ ఐఎమ్ మ్యాన్, నేను నేనే, ఐఎమ్ వాట్ ఐఎమ్. దశ మార్చినంత మాత్రాన నేను మారిపోతాను. అంతేకా అశోకుడిగా దర్శించినటువంటి కొన్ని సత్యాలను 2500 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో దర్శించినటువంటి సత్యాలను సిక్స్త్ రూట్ రేస్ అనేటటువంటి పేరుతో ఒక పుస్తకం వచ్చింది, ద బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ రూట్ రేస్. ఆ పుస్తకాన్ని మీరందరూ చదవండి. అక్కడ ఆయన చెప్పేది ఏంటి అంటే, కాంపిటీషన్ కాదు కోఆపరేషన్ నేర్పండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మనం ఏం చూస్తున్నాం, యూనివర్సిటీ ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్, ఎంతమంది వస్తారు గోల్డ్ మెడలిస్ట్ సంవత్సరానికి, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? టు గెట్ గోల్డ్ మెడల్ ఆర్ టు లెర్న్ నాలెడ్జ్? చదువుకునేటటువంటి విద్యార్థికి చదువు వచ్చిందా లేదా, ఆ విద్య వాడు ఉపయోగించుకోగలదా లేదా మీరు టెస్ట్ చేయండి. కానీ మీరు పెట్టిన పరీక్షలో వాడు ఖండతా పెట్టిన 5 క్వశ్చన్స్ వచ్చేస్తే వాడు గ్యారంటీగా గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. వాడు 6 క్వశ్చన్ చదివినా చదవకపోయినా. ఎందుకు ఇది ఇంతగా నొక్కి వస్త్రానికి చెప్తున్నాను అంటే, పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీ పిల్లలకి యు ఆర్ గివింగ్ దెమ్ ఏ రాంగ్ ఎడ్యుకేషన్ అండ్ దే ఆర్ బికమింగ్ సిక్, మెంటల్లీ సిక్ ఫస్ట్. రెండో సిక్నెస్ ఎలా వస్తుంది వాళ్ళకి? నువ్వు చదివావులే, నీకేమొస్తుందిలే. ఇంతకంటే గొప్ప మాటలు వాడేటటువంటి పేరెంట్ నేను ఎక్కడా చూడలేదు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్కడో అక్కడ మన భాషలో మన పిల్లలకి మనం ఏం చెప్తామంటే, నువ్వు చేత కానీ వెళ్ళాలి, యు జస్ట్ డోంట్ నో, నువ్వేమీ చేయలేవు, నీకు బతకడం చేత కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్స్ దే ఆర్ లివింగ్, అది వాళ్ళ గ్రేట్నెస్, మన గ్రేట్నెస్ కాదు, మన గ్రేట్నెస్ కాదు. ఎందుకంటే ఆలోచన విధానం వాళ్ళు ఇంకా కరెక్ట్ గా ఉంచుకోలేదు. ద థింకింగ్ ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను. నేను హౌ టు థింక్ అబౌట్ ఎ ప్రాబ్లమ్, దానికి బేసిక్ గా సిక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది అంటే, యు ట్రై టు అండర్స్టాండ్ కోఆపరేషన్ నాట్ కాంపిటీషన్. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఇవన్నీ టచ్ చేస్తాం మనం, ఇవన్నీ వస్తాయి. లాస్ట్ లా నేను చెప్పాను కదా, ఏ శ్లోకం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, అవ్యోపేక్షన్ అవ్యయాత్మ భూతానామ ఈశ్వరోపేక్షన్ ప్రకృతిని స్వామిస్తాయ సంభవామి ఆత్మ మాయయా అని శ్రీకృష్ణుడితో పాటు మీరు కూడా చెప్పగలుగుతారు, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. మీరు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. సాధన ఏం చేయవలసిన పని లేదు స్పిరిచువలిజంలో వస్తుంది. అదొక పెద్ద రాంగ్ యాటిట్యూడ్ ఇన్ స్పిరిచువలిజం. వాడు చాలా పెద్ద సాధకుడు అండి అని ఆ మాట ఎవరైనా అంటే మీరు వాడిని కోపించాలి. నేనేంటి అయ్యా సాధకుడిని? సాధకుడు కాదు ఇంపార్టెంట్, సాధన యొక్క లక్ష్యం ఏమిటి అన్నది ఇంపార్టెంట్. మన లక్ష్యం మర్చిపోయి సాధనలు ఉన్నాయి. గాయత్రి మంత్రం ఎన్ని లక్షలు జపం చేశామంటే ఆగండి మాట్లాడే. ఇప్పటికి 96 లక్షలు పూర్తయి, ఇంకో 4 లక్షలు పూర్తి అవుతే కోటి అవుతుందని. అంటే మీ టార్గెట్ ఏంటి అంటే కోటి గాయత్రి మంత్రం చేసే, అదా టార్గెట్. గాయత్రి మంత్రం యొక్క టార్గెట్ ఏంటి? సద్బుద్ధి. నీ సద్బుద్ధి ఉందనుకో నువ్వు గాయత్రి చేయాలా? అక్కర్లేదు కదా. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో వాడు చెప్పేది ఏంటి అంటే, మొట్టమొదట చాలా ఇంట్రెస్టింగ్ సూత్రం అది, మనకి చాలా ధైర్యం కలగజేసేటటువంటి సూత్రము. తీవ్ర సంవేగానాం ఆసన్న, నీకు కరెక్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ ఉంటే నువ్వు ఎప్పుడైతే పోతావు పక్కనే. దీనికి బుద్ధుడి యొక్క చరిత్రలో ఓ అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉంది. తీవ్ర సంవేగంతో నీ గోల్స్ నువ్వు ఎంత తొందరగా రీచ్ అయిపోగలవు అంటే తక్షణమే రీచ్ అయిపోగలవు. అండ్ నెల ఇచ్చే తక్షణమే అయ్యింది, తక్షణమే మళ్ళా అక్కడ అతిశయ వస్తే ఏదో హైపర్ గోల్స్ వస్తేనే మనిషికి సహాయపడటానికి, మనిషికి ధైర్యం చెప్పడానికి చెప్పలేదు మనుషులు. ఇంకేటంటే సత్యాన్నాస్తి పరోధర్మ అనేటటువంటి మోటివ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. దెర్ ఇస్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. అంటే వాళ్ళు అన్నారు అంటే ఏదో మీకు ఉత్సాహం కలిగేయడానికి ఏం చెప్పాలి వాళ్ళు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దే ఆర్ సేయింగ్. ద పవర్ ఆఫ్ డిజైర్ అని చెప్పాను నేను. ద పవర్ ఆఫ్ డిజైర్ ఏం దాటిస్తుందని చెప్పాను నేను, ముసల్తనాన్ని దాటించేస్తున్నాను చాలా జాగ్రత్త. ముసల్తనం అంటే ఏంటంటే ఏ లాంగ్ టైం గ్యాప్, ఏ 90 ఇయర్ ఓల్డర్ దాన్ 80 ఇయర్ ఓల్డ్. సమస్య ఏంటంటే ఐఎమ్ 1 ఇయర్ ఓల్డ్ అన్నా అనుకో, ఇట్ ఆల్వేస్ ఫీల్స్ దట్ యు ఆర్ ఓల్డ్. మీ ఏజ్ ఎంత అంటే మనం ఏమని చెప్తాం, ఐఎమ్ 2 ఇయర్స్, 18 ఇయర్స్, ఐఎమ్ 18 ఇయర్ ఓల్డ్, 19 ఇయర్ ఓల్డ్. అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ ఓల్డ్, ఓన్లీ యు ఆర్ గివింగ్ ఇట్ క్వశ్చన్ మారుతుందంటే వద్దమ్మా, డోంట్ బికమ్ ఓల్డ్, బికమ్ యంగ్. తీవ్ర సంవేదానం ఆసన్న కరెక్ట్ అయినటువంటి ఆ ఆతృతం ఉంటే బుద్ధుడి చరిత్రలో అది ఎలా జరిగిందో, బుద్ధుడి యొక్క జీవితంలో ఎలా జరిగిందో చూడండి. బుద్ధుడు ఏం చేశాడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. సరే, హీ గాట్ ద గోల్డెన్. మొత్తం థియాసఫీ అంతా కూడా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆ బుద్ధుడి యొక్క సాధన ఫలితమే క్లబ్డ్ విత్ క్రైస్ట్ లవ్, అంటే ద విజ్డమ్ ఆఫ్ బుద్ధ అండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇవి రెండు కలిపితే వచ్చేటటువంటి మార్గదర్శక సూత్రాలు చేయాల్సింది. అందుకే దాన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ మీటింగ్ టుగెదర్ అంటాం. ఈస్ట్ లో బుద్ధుడు, వెస్ట్ లో క్రైస్ట్. బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత మొట్టమొదట మళ్లీ తన రాజప్రసాదాన్ని ఇస్తాడు. తండ్రి, భార్య, కొడుకున్న దగ్గర కొడతాడు. వచ్చాక దీక్ష ఇస్తాడు ధర్మ మార్గంలో. దీక్ష ఇచ్చాక వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఇతనికి అన్న అవుతాడు ఆనందుడు, అతనికి కూడా దీక్ష ఇస్తాడు. దీక్ష ఇవ్వబోయే ముందు ఆయన ఆగుతాడు, ఆగు బుద్ధ, నువ్వు సరే దీక్ష ఇవ్వబోతున్నావు, ఇంకా దీక్ష ఇచ్చాక నువ్వు గురువు అవుతావు, ఇంకా నాకు ఇంకో మార్గం ఏమీ లేదు, నువ్వు ఏమి చెప్తే అది చేయాలి. నేను అంతే ముందు నేను కొన్ని కండిషన్స్ చెప్తున్నాను అన్నాడు. అంటే దీక్ష తీసుకునే ముందు గురువుకి మనం ఎలా కండిషన్స్ పెడతాము, నాతో చాలా మంది చెప్తారు, మాస్టర్ మీరు భోజనంలో మార్క్స్ తీసుకురావాలి, ఆసనాలు చేయాలి, ప్రాణాయామాలు చేయాలంటే మేము చెయ్యం. మీరు గాయత్రి చేసుకోమంటే చేసుకోమనండి, ఓకే, కానీ మీతో మేము చెయ్యం. నాకు ఆనందం గుర్తొస్తాడు, సరే బుద్ధుడే ఒప్పుకున్నప్పుడు నేనంత అని ఒప్పుకుంటాను. నేను దీక్ష తీసుకునేటప్పుడు కండిషన్స్ పెట్టుకోకండి. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ ఉంది, బ్రెయిన్ తో కండిషన్స్ పెట్టుకుంటే రేపు మీకు అదే అడ్డుగోడలు అవుతాయి. ఆనందుడికి అదే జరిగింది. ఏంటి కండిషన్స్ పెట్టాడు అతను బుద్ధుడి దగ్గరికి, నువ్వు చెప్పే ప్రతి మాట నేను వినాలి, ఒకవేళ నేను నీకు వినే లెవెల్లో అంటే అందుబాటులో లేదనుకోండి, నువ్వు స్పీచ్ ఇవ్వకూడదని ఫస్ట్ కండిషన్. అంటే బుద్ధుడిగా ఆయన ఇచ్చే కండిషన్ ఏంటంటే ఎప్పుడు నేను నీతోనే ఉంటాను, నువ్వు ఏం చెప్తే అది వినాలి, నేను వినకుండా నువ్వు ఎవరికి చెప్పకూడదు. రెండోది, నేను నీతోనే ఉంటా, పడుకునేటప్పుడు కూడా నువ్వుతోనే ఉంటా తప్ప నేను పడుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళిపోతే వెళ్ళను. అంటే ఈ వాజ్ సో క్లోజ్ టు బుద్ధ అనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే బుద్ధుడు యొక్క సంగతిని ఆ సత్సంగాన్ని పూర్తిగా నేను ఉపయోగించుకోవాలి అని ఆ కండిషన్స్ పెట్టింది. అంతే తప్ప ఏదో స్వార్థంతోనూ దాంతో పెట్టలే. అంటే బుద్ధుడు నిద్రపోతే తను నిద్రపోవాలి, బుద్ధుడు మెలకుగా ఉంటే తను మెలకుగా ఉండాలి, బుద్ధుడు మాట్లాడుతూ ఉంటే తను వినాలి. ఇది కండిషన్ పెట్టింది. సరే బుద్ధుడు వినియాలని చెందాక మన థియాసఫీలో విశాఖ ఫెస్టివల్ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము బుద్ధుడు ఆ నెలలో 500 మంది సాధకులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడికి ఈవెంట్ టుడే ఆ ఫెస్టివల్ లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. శరీరం ఉంది. ఇప్పుడు ఈయన బుద్ధుడు మాటలంతా వింటూనే ఉన్నాడు, బుద్ధుడితో పాటు జీవిస్తూనే ఉన్నాడు. అసలు బుద్ధుడు ఏం చెప్పాడో అన్నది గమనించుకోలేదు ఈయన. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది బుద్ధుడితో పాటు ఆ ఫెస్టివల్ లో ఆ వ్యాలీలోకి వెళ్ళారు. బుద్ధుడితో పాటు ఆ సాధన రహస్యాన్ని సూక్ష్మ శరీరంలో పంచుకోవటానికి వెళ్ళారు. ఈయన గారికి ఆ సూక్ష్మ శరీరం వేరే అవుతాడు, ఇక్కడే ఉండిపోయాడు. అప్పుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖం పడి నేను ఎలాగైనా సరే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. తక్షణం సెపరేట్ అయిపోయి, ఎందుకు ఇది చెప్తున్నాను, బుద్ధుడి మాటలు వింటూ బుద్ధుడితోనే జీవిస్తూ బుద్ధుడు యొక్క వాయిస్ ఆఫ్ సైలెన్స్ అతను వినలేదు. దానికి ఉదాహరణ నేను ఇస్తున్నాను. మాటలు కాదు ఇంపార్టెంట్, ఆ మాటలు కమ్యూనికేట్ చేస్తున్నటువంటి ఒక సైలెన్స్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ పట్టుకోవాలి. ఆ ఎనర్జీయే ద ఎనర్జీ ఆఫ్ డిజైర్ అంటాం, కామమై శరీరం అంటాం. అది ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే క్లియర్. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ బిహైండ్ ద స్పీకర్. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ భావతీవ్రత. ఎవరి భావతీవ్రత? చెప్పేవాడి యొక్క భావతీవ్రత. అందుకే కొంతమంది స్పీకర్స్ అతి సాధారణమైనటువంటి మాటలు వాడతారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు అంటే గాంధీ. ఆయన ఉచ్చారణ కూడా చాలా దోషయుక్తంగా ఉండేది. గుజరాతీ అయినా హిందీ అయినా కొంత ఉచ్చారణ స్పష్టంగా లేదు. అందులో కాస్త తల్లి అది లేకపోవటం వల్ల ఎప్పుడైనా ఆయన చేతి వింటే వినండి మీకు అర్థం కాదు కదా ఏం మాట్లాడుతున్నాడు. కానీ ఆయన కూర్చుని పెద్ద అందగాడు కూడా కాదు, పర్సనాలిటీ కూడా అబ్బో అద్భుతమైన పర్సనాలిటీ ఏం కాదు, కానీ ఆయన మాట్లాడితే ఏం జరిగింది, దేశం అంతా కదిలింది. ఆ కదలతో ఎందువల్ల కదిలింది అది వాయిస్ ఆఫ్ సైలెన్స్, అది అర్థం చేసుకోండి. అప్పుడు ఈ పుస్తకం మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. అందులో వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే కోరికలు తప్పుకోవటం కాదు, కోరిక రాహిత్యం కాదు, కంట్రోల్డ్ డిజైర్ అని కాన్సన్ట్రేటెడ్ డిజైర్, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్. మీరు చూడండి, మీరు చాలా ఇమోషన్ వచ్చేసి ఓ పని చేసేయాలని వస్తే మీకు మట్లొచ్చి మాట కావు కొనగదా, ఇమోషన్ వచ్చేసి నేను ఆ పని చేసేయాలి, గురువు గారు చేసేయాలి అది చేసి అలా మాకు ఇప్పుడు అనిపించలేదండి. మీకు అనిపించలేకపోవచ్చు, అనిపించింది అనుకోండి అంటున్నాను అంటే ఏంటో అనిపించింది మాకు అది చేసేయాలి ఇది చేసేయాలి అనే ఆ భావ సంవేదన వచ్చిందే మీకు. ఆ భావ సంవేదనలో నీ లూజ్ బాయ్ ఇంకా మాట్లాడలేదు మీరు. ఆ మాట్లాడలేని స్థితిలో సంథింగ్ ఎస్కేప్స్ ఫ్రమ్ యూ, మీలోంచి సంథింగ్ కమ్స్ అవుట్, అది మనుషుల్ని లాగే. మీరు చెప్తే వింటారు మాస్టర్, మీరు చెప్తే వింటారు మాస్టర్ అంటానికి కేవలం కారణం ఏంటి అంటే ఆ భావతీయులత, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ బిహైండ్ ది వాయిస్. ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు ఇవాళ మీరు ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే గురించి చార్ట్ మీకు అందరికి ఇచ్చినట్టున్నారు కదా, ఆ చార్ట్ ఒకటి చూసండి. ఇవాళ నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాక ఫ్రమ్ టుమారో ఐ విల్ స్టార్ట్ ది రియల్ క్లాస్ హౌ టు ఎంటర్ ఇన్ టు ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. అంటే ఈ చార్ట్ లో కనిపిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 7 ఇది 7 ప్లేన్స్ ఉన్నాయి, ప్రతిదానికి 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. చూడండి, వన్ లో వన్, వన్ లో టూ, వన్ లో త్రీ, వన్ లో ఫోర్, ఫైవ్, సిక్స్, 7 అలాగే 2 లో 7, 3 లో 7, 4 లో 7. మీ దగ్గర ఉన్నటువంటి ఆ చార్ట్ లో కూడా క్లియర్ గానే ఉంది కదా క్లారిటీ. నా కోరిక ఏంటంటే ఇవాళ మీరు ఆ లాంగ్వేజ్ ని కష్టపడుకోండి. సైన్స్ లో ఎప్పుడు కూడా దిస్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ స్టెప్, టెర్మినాలజీ పట్టుకోవటం. కానీ ఆ టెర్మినాలజీ రాకపోతే డెప్త్ లోకి మీరు వెళ్ళలేదు. ఇంకొక అక్కడ మొదటి స్టేజ్ ఏదైనా రాసింది అంటే ఆది, ఆది తలము, దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లేన్ పాసిబుల్ తలం. నెక్స్ట్ ఏముంది, అనుపాదక. ఆ అనుపాదక తలంలో ఒక త్రిభుజం ఉంది చూడండి, విల్, యాక్టివిటీ, విజ్డమ్. దానిని మన థియోసాఫికల్ లిటరేచర్ లో ఈ అనుపాదక తలంలో ఉన్నటువంటి ట్రయాంగిల్ ని మోనాడ్ అంటాం. ఈ నామన్ క్లేచర్ గుర్తుంచుకోండి, భగవద్గీతలో దీన్ని పురుషోత్తముడు అంటాం, మామూలు ఆత్మ అనేటటువంటి భాషలో దీన్ని పరమాత్మ అంటాం. ఈ నామన్ క్లేచర్ మీకు చాలా క్లియర్ గా ఉంటే ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది మీరు ఏ పుస్తకాలు చదివినా. దిస్ ప్లేస్, దిస్ ట్రయాంగిల్, విల్, విజ్డమ్, యాక్టివిటీ. ఇందాక నేను మీకు మూడు శక్తుల గురించి చెప్పాను, ద పవర్ ఆఫ్ థాట్. ద పవర్ ఆఫ్ థాట్ అంటే ఏంటన్నమాట, విజ్డమ్. రెండోది ఏం చెప్పాను, ద పవర్ ఆఫ్ డిజైర్, విల్, సంకల్పం. మూడోది ఏం చెప్పాను, మాయాశక్తి, క్రియాశీలత. ఇదేం చేస్తుంది, రోగాల్ని రానివ్వదు. ఇదేం చేస్తుంది, ముసల్తనాన్ని రానివ్వదు. ఇదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, మృత్యుని రానివ్వదు. నిరోగత, రోగరహితమైనటువంటి స్థితి ఇది అజరము, ముసల్తనం లేనటువంటి స్థితి ఇది అమరము, మృత్యువు లేనటువంటి ఇది గుర్తుంచుకోండి. దీనికి ఏం పేర్లు చెప్పుకున్నాం కూడా చెప్పాను కదా, మోనాడ్ అనే ఫిలాసఫికల్ లిటరేచర్ లో చెప్పబడి ఉంటుంది. భగవద్గీత 15వ అధ్యాయంలో దీని గురించే పురుషోత్తముడు అని చెప్పబడింది. దీన్నే మనము మామూలు వాడుక భాషలో మనం చెప్పుకునేది ఏంటంటే పరమాత్మ. ఇంకా కిందకు వద్దాం. ఈ కిందకు వచ్చేసరికి ఈ డాట్స్ చూడండి, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ మూడు డాట్స్ సెపరేట్ ఫ్లేమ్స్ లో ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడిగేయండి మీరు. అది ఫాలోయింగ్ ఇట్ ఇంకంటే మొత్తం దీని మీద బేస్ అయ్యే ఈ మొత్తం పుస్తకం నడుస్తుంది. మొత్తం వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఈ ప్లేన్స్ కానీ ఆ బిందువుల యొక్క పవర్ మీరు గుర్తుంచుకోండి. బిందువులను చూడకండి, ఫిజిక్స్ లో వాటిలో ఒక డాట్ పెట్టామంటే ఇట్ ఇస్ అన్ ఎలక్ట్రికల్ కనెక్షన్. అక్కడ నుంచి రెండు వైర్స్ కలిస్తే ఒక డాటే. ఇట్ నుంచి సర్టెన్ ఎనర్జీ ఫ్లోయింగ్, ఇట్ నుంచి సర్టెన్ ఎనర్జీ ఫ్లోయింగ్. ఆ భావంతో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ మీకు ఇచ్చేటటువంటి శక్తి ఏమిటి అంటే రోగాలతో, రోగాల్ని పోగొట్టుకునేటటువంటి శక్తి. ఇది వృద్ధాప్యం అంటే నిష్క్రియ, ఉత్సాహం లేని, నిరుత్సాహమైనటువంటి. ఇది సక్రియత, చనిపోయిన వాడు నిష్క సక్రియుడు కదా. చనిపోయిన వాడు అని ఎలా తెలుస్తుంది, నథింగ్ ఈజ్ యాక్టివ్ అంతే కదా. అంతట లైఫ్ దేని బట్టి తెలుస్తుంది మీకు, యాక్టివిటీ బట్టి తెలుస్తుంది అవునా. అంతేట యాక్టివిటీ, యాక్టివిటీ ఈజ్ లైఫ్. మీకు అర్థమవుతుంది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అప్పుడు మీకేమర్థమవుతుంది అంటే స్పిరిచువల్ ఇస్ ఫర్ ఎవ్రీవన్, అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీవన్, ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీవన్. ప్రతి స్టూడెంట్ కి, ప్రతి పిల్లవాడికి మీరు చిన్నప్పటి నుంచి చెప్పటం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మూడింటిలో ఇది ఆసనాల వల్ల వస్తుంది. విజ్డమ్ యు గెట్ బై ఆసనాస్. పతంజలి యోగ సూత్రాలలో మీకు విజ్డమ్ దేని వల్ల వస్తుంది అంటే ఆసనాల వల్ల వస్తుంది అని. నేను ఆయన స్టార్టింగ్ చేసి ఒకళ్ళందరూ ఆసనాలు వేస్తే విజ్డమ్ ఎలా వస్తుంది మాట్లాడు అని మీరు చెప్పింది. అసలు ఏదో చెప్పేస్తూ ఉంటున్నాను, నేను వింటున్నాను కనుక నాయన కూర్చుంటే నీకు ధ్యానం ఉన్నట్టే అని. నాయన నువ్వు ఐఏఎస్ కుర్చీలో కూర్చున్నావు అంటే నీకు ఏ ధ్యానం ఉంది? హాస్పిటల్లో నువ్వు డాక్టర్ కుర్చీలో కూర్చున్నావు, నీకు ఏ జ్ఞానం ఉంది? కూర్చోటమే కాదు, ఆ కుర్చీలో కూర్చోటానికి అర్హత సంపాదించుకోవడానికి నువ్వు చదువుకుంటున్నావు. ఇదేనా అంటే ఆసనం ఏం చెప్తుంది? నీకున్న విజ్డమ్ చెప్తుంది. ద రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ. ఆ ఆసనం వేస్తే ఆ విజ్డమ్ వస్తుంది. అది మనం మర్చిపోయాం. పతంజలి యోగ సూత్రాలలో ఆసనాలు ఎందుకు అంటే ఆరోగ్యం కోసం అనుకుంటున్నావు, అది కరెక్టే. ఎందుకు కరెక్ట్? నేను ఇందాక మీకు చెప్పండి, ఆలోచన కరెక్ట్ గా ఉంటే నీకు రోగాలు ఉండవని. అంతేత విజ్డమ్ డిపెండ్స్ ఆన్ ఆసనాలు. అంతేత ఈ ఆసనాలు వేసుకున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి విజ్డమ్ ఉండాలి? అన్నిటికంటే గొప్ప ఆసనం ఏమని చెప్తారు అంటే పద్మాసనం అని చెప్తారు. 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల ఆసనాల్లో మానవ జాతికి సంబంధించినటువంటి 84 ఆసనాలు ఉన్నాయి. అంటే 5 సున్నాలు ఎత్తిస్తాం మనం. 84 లక్షలు అంటే 84 తర్వాత 2 సున్నాలు కామా 3 సున్నాలు కదా. ఇది మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆసనాలు కాస్మాస్ లో. అందులో మానవ జాతికి వచ్చేసరికి ఎన్ని ఆసనాలు ఎత్తాం మనం? 84. నారదుడిని అడిగాడు ఒకడు. నారదు పురాణంలో వస్తుంది స్టోరీ. స్టోరీ గురించి కాదు కానీ అందులో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆసనం ఏది అని అడుగుతాడు. అంటే 84 కూడా అవుతుందన్నమాట. మనం ఎంత గొప్పవాళ్ళమో చూడండి, లాభాలు మాత్రం మొత్తం రావాలి. కానీ 84 లక్షల ఆసనాలు వేయకుండా, 84 ఆసనాలు వేయకుండా ఏదో ఒకటి వేయాలి. ఓకే, పద్మాసనం వేసుకున్నాయన. ఇదేది చిన్న పాదాసనం. ఎందుకంటే పద్మంలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటి? 3 లక్షణాలు ఉన్నాయి. బురదలో పుడుతుంది, నీళ్ళల్లో ఉంటుంది, కానీ దాని దృష్టి ఎప్పుడు సూర్యుడు. బురదలో నీళ్ళల్లో ఉన్నా కూడా దాని దృష్టి ఎక్కడ ఉంటుంది? సూర్యుడు వేసి ఉంటుంది. బురద నీళ్లు దానికి అంటావు. అంతేత దాని ఏ స్థితి అంటావు అంటే అత్యుత స్థితి. అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ నుంచి అది స్థితి చెందదు. అంతేత మీరు పద్మాసనంలో కూర్చుంటే ఏ స్థితిలో ఉండాలి? డివైన్ కాన్షియస్నెస్, ఆ విజ్డమ్ మీకు వస్తుంది. అందువల్ల ఏ దేవత యొక్క మీరు బొమ్మ చూసినా పద్మము నేను ఉండదు. ఐదర్ దేవుడు బి సిట్టింగ్ అనే పద్మ, అద్దెల్ బి స్టాండింగ్ అనే పద్మ, లేకపోతే చేతుల్లో అయిన ఎక్కడో అక్కడ ఆ హింట్ ఉంది మీకు. అంటే ఆ విజ్డమ్ రావాలి మీకు. ఏ విజ్డమ్ రావాలి? ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద సీ, ద వాటర్ ఆఫ్ ద సీ షుడ్ నాట్ బి ఇన్ ది, పడవలోకి నీళ్లు రాకూడదు. కానీ నీళ్లు లేకపోతే పడవే అక్కర్లే. ఇంతటి పడవ కావాలి మనకి. పడవ వద్దనికండి. దేహం దేవాలయ ప్రక్రియ, దేహం ఉండే దేహం ఉండాలా? కానీ దేహంలోకి ఈ బురద, ఈ డిజైన్స్ వెళ్లకుండా ఉండేటటువంటి విజ్డమ్ పతంజలి యోగ సూత్రాలలో ఆసనం చెప్తుంది. అంతేత యు గెట్ విజ్డమ్ బై ఆసనాలు. అంతేత ఏ ఆసనం వేస్తే ఏ విజ్డమ్ వస్తుంది, ఏ దేవతా శక్తితో నీకు లింక్ వస్తుంది? పీకాక్ పోజ్. పీకాక్ పోజ్ అంటే మయూరాసనం. మయూరాసనం దేనికి? కార్తీకేయుడికి, సరస్వతికి పెడతాం. అంటే ఏ నాలెడ్జ్ వస్తుంది అర్థమైంది కదా. అంచేత మన పిల్లలే కనుక మీరు వాళ్ళని ఏ డైరెక్షన్ లో మౌలి చేయదలుచుకున్నారో ఆ ఆసనాలు వేయిస్తే మీరు నిజమైనటువంటి పేరెంట్. ఇంచేత అనాక్షర విజయం వాళ్ళలోకి డిపెండ్ అవుతుంది. మీరు చూడండి, ఎవరు యోగ సాధన చేసినా ముందు పద్మాసనంలో కూర్చొని కళ్ళు ముసుకుంటాడు. తర్వాత వాడు ఏం చేస్తాడో వాడి ఇష్టం లేదు. ఇంకా నాలెడ్జ్ రావడానికి బేసిక్ ఏంటి అంటే విజ్డమ్. అండ్ వన్స్ యూ హ్యావ్ ద విజ్డమ్, డిసీజ్ ఉండదు. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? విజ్డమ్ ఉంది. ఏ విజ్డమ్ ఉంది? ఫలానా రోగాన్ని ఎలా తీసేయాలో విజ్డమ్ ఉంది. కానీ మీరు కరెక్ట్ గా కనుక ఆసనాలు వేయగలిగితే మీకు రోగాలు రావు. పతంజలి యోగ సూత్రాలతో మీకు వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలా వస్తుందో అర్థం అవుతుంది కదా. అంతేత ముందు ఆసనాలు కరెక్ట్ గా ఉండాలి. ఆసనాలు కరెక్ట్ గా ఉండాలి అంటే ముందు కూర్చునిపోవాలి. కూర్చుని మీద కూర్చుని మీరు సాయి ఆసనం తప్ప ఇంకేం ఆసనం ఏం లేదు. సాయి ఆసనం అంటే ఏంటి తెలుసా? ఎడంకాలు కింద పెట్టడం, కుడికాలు పైన పెట్టడం. వినోద పోస్ట్ కదా. కానీ ఆ ఆసనం కూడా మీ కోరికలు తీర్చేటటువంటి ఆసనము. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థ పద్మాసనం ఉంటుంది. అది దీని దాన్ని ఆ లాజిక్ అర్థం చేసుకుంటే అంటే సగం కోరికల జగత్తులో ఉన్నారు, సగం సాయి జగత్తులో ఉన్నారు అనమాట. మొత్తం సూర్యుడి వైపు లేదు మీరు. యు ఆర్ ఫాలోయింగ్ ద థాట్ కరెంట్. అర్థమవుతుందా మీకు? అంటే ఆసనాలు రోగనీతమైనటువంటివిగా మీకు ఉపయోగపడాలి అంటే దానికి ముందు మీకు మీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. నాలెడ్జ్ డాక్టర్ దేనికి ఉపయోగించుకుంటాడు, ఇంజనీర్ దేనికి ఉపయోగించుకుంటాడు, తేడా ఉంది కదా. ఇంజనీర్ తన జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఉపయోగించుకునే విధానము, డాక్టర్ తన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఉపయోగించుకునే విధానము, యమ నియమాలు, యమము అనేటటువంటిది జ్ఞానేంద్రియాలకి సంబంధించింది, నియమము అనేది కర్మేంద్రియాలకి సంబంధించింది. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఏ ఆసనంలో నువ్వు ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి నీకు వచ్చేటటువంటి నాలెడ్జ్ వస్తుంది, దాన్ని బట్టి నీకు ఉండేటటువంటి రోగాలు పోతాయి. దీని తర్వాత ఈ సంకల్ప శక్తి ప్రాణాయామంతా కంట్రోల్ అవుతుంది. ప్రాణాయామం హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రెత్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది డీప్ బ్రీతింగ్ అంటే నేను ప్రాణాయామం చేస్తున్నాం, లోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నావు అంటే ఎడవ నా సీట ఇంకా చెప్పుడు, నాకు చెప్పుడు చేసేటటువంటి పెర్మిషన్ లేదు నాకు. ఇప్పుడు బాగా అవుతుందా? నేను చాలా బాగా ప్రాణాయామం చేస్తున్నాం. ఆ ప్రాణాయామము ఆసనాలతో వచ్చేస్తుంది. అంటే ప్రాణాయామం దేనికి, ఇక్కడ ఆసనాలు దేనికని చెప్పాను, రోగం పోగొట్టుకోవడానికి. రోగం పోగొట్టుకోవడానికి ప్రాణాయామం అవసరండి. ఆసనం కరెక్ట్గా ఉంటే రోగం. ప్రాణాయామం థింక్స్ అబౌట్ విల్, సంకల్పం, దాన్ని ఇచ్చాశక్తి అని కూడా అంటాం. ఈ ఇచ్చాశక్తి ప్రాణాయామంతో డెవలప్ అవుతుంది. ఈ ప్రాణాయామంతో విల్ ఎలా డెవలప్ అవుతుంది అనేటటువంటి దానికి ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. కోమాలో ఉన్నటువంటి వ్యక్తి 30 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నా కూడా బతికి ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది? బికాజ్ బ్రెయిన్ పనిచేయటం, ఇంద్రియాలు పనిచేయం, ఏమీ పనిచేయకలే. డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయదు, ఏమి వర్క్ చేయదు. వాడికి ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు బతుకున్నాడు అని అంటున్నా మనం? ఊపిరి పీలుస్తున్నాడు కనుక. అంటే ఊపిరి పీలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వాడిలో ఇంకా జీవించాలనేటటువంటి సంకల్పము ఉన్నది, విల్ ఉన్నది అని అర్థం. అంటే దట్ యు ఆర్ బ్రీదింగ్, వాట్ డస్ ఇట్ మీన్? యూ హ్యావ్ ఏ సంకల్ప. కానీ అన్ఫార్చునేట్ గా యూ డోంట్ హ్యావ్ ఎనీ సంకల్ప. అది వచ్చిన కూడా ఇంచేత ఇమ్మీడియట్ గా మీరు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. ఏదైనా పని చూడండి, మనం ఇది అవుతుంది, ఇది జరిగితే తప్ప నేను నిద్రపోను అని అనుకోరు. ఒకవేళ జరగలేదు అనుకోండి, అంటే దీని బదులు ఏం చేస్తామండి? ఈవెన్ ఇన్ మెడిసిన్, అందులో హోమియోపతిలో మనకు చాలా బాధ ఎక్కడేస్తుంది అంటే ఏదో మందు అడిగితే చెప్తాము ఇది కాదు అంటాను నేను. ఉదాహరణ టెస్ట్ తీస్తాడు ఇది కాదు లేదు. దీనికి బదులు ఏం వేస్తాం మాస్టర్? బదులు ఏం వేస్తావు? మెడిసిన్ కి ఆల్టర్నేటివ్స్ ఉండవు. నైరోపతి డాక్టర్లు మందు మార్చి రాస్తారు మాస్టర్, మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని. మందే మార్చడం లేదు, మందు పేరు మారుతుందంటే ఈ కంపెనీలో ఆ మందుకి ఇంకో పేరు ఉంటుంది అదే మందుకి. అంతేతో వాడు మందు ఎలా మారుస్తాడు? నీకు వేయాల్సిన మందు యాంటీబయాటిక్ అవుతే యాంటీబయాటిక్ వేస్తాడు. కానీ దానికి ఈ షాప్ లో ఆ కంపెనీ పేరున్న మందు లేకపోతే అదే యాంటీబయాటిక్ ఇంకో షాప్ లో ఇంకో పేరుతో అదే మందు ఉంటుంది. మీరేమో అబ్బాయి డాక్టర్ ఎంత తెలియనివాడు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇచ్చాడు. ఇది సంకల్పాన్ని పెంచుకోవటాలి. సంకల్పం పెరిగితే ఏమవుతుందని చెప్పాను నేను, విశ్వాసనం రాదు మీకు, నిరంతరమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. అదే ప్రాణాయామం. ప్రాణాయామం తర్వాత యమ నియమ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, దాన్ని ఏ నాలెడ్జ్ ఉపయోగించుకుంటాం అనేది ఆసనం. ఆ నాలెడ్జ్ నాకు వచ్చి తీరాలి అనేటటువంటి సంకల్పం ప్రాణాయామం. యమ నియమ ఆసన ప్రాణాయామం. దీని తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార విల్ మేక్ యు ఇమ్మోర్టల్, మృత్యుని తీసేస్తుంది. యాక్టివిటీ, ఇప్పుడు మన యాక్టివిటీ అంతా అవుట్ సైడ్ ఉంది, బహిర్ముఖి ప్రవృత్తి అంటాం. ప్రత్యాహారము అంటే అంతర్ముఖి ప్రవృత్తి. అంటే నువ్వు ఎక్స్టర్నలైజ్ అవ్వవు, నువ్వేమవుతావు? ఇంటీరియలైజ్ అవుతావు. నీ లోపల వేపటి నువ్వు వెళ్తావు. దాన్నే బ్రిడ్జింగ్ ది అంతఃకరణ అని జాలాకుల్ మహర్షి ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశాడు. ఈ అంతఃకరణాన్ని మీరు ఎలాగ బ్రిడ్జ్ చేయగలరు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగు అంతఃకరణాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏమిటివి? బాహ్యకరణాలు. అంటే బయట వరల్డ్ తో లింక్ ఎలా పెట్టుకోవాలి? ఈ అంతఃకరణం ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఈ అంతఃకరణాన్ని అంటే మనస్సును ఉపయోగించి బయట నింపుతూ ఉన్నాము, బాహ్య జగత్తులో నింపు పెట్టుకున్నాము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటలు వినండి. రేపటి నుంచి ఇదే మన బేసిక్స్ ఆఫ్ డిస్కషన్ అవుతాయి. నేను యమ నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాల గురించి నేను చెప్పబోవటం లేదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ నేను చెప్పాలి కనుక నా టాపిక్ అదే కనుక. కానీ బేసిక్ నాలెడ్జ్ నీకు అర్థం అవ్వాలి. యమ నియమాలు దేనికి ఉపయోగపడతాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఆసనం దేనికి ఉపయోగపడుతుంది? హెల్త్ కి ఉపయోగపడుతుంది. ప్రాణాయామం దేనికి ఉపయోగపడుతుంది? ఉత్సాహానికి ఉపయోగపడుతుంది. ప్రత్యాహారం యాక్టివిటీ. బాహ్య యాక్టివిటీ మీరు తగ్గించుకుంటూ ఇంటీరియర్ ఎప్పుడైతే అవుతారో మీకు జ్ఞానం అఖండంగా పెరుగుతుంది. స్టూడెంట్ కాలేజీకి వెళ్తున్నాడు, నాకు చాలా మంది అంటూ ఉంటారు మాస్టర్ నాకు ప్రత్యాహారం అంటే అర్థం అవుతుంది.
నేను సత్యాహారం చేయలేని వాడు, ఎంత అబద్ధం చెప్తామో మనం, ఎన్ని అబద్ధాలు చెప్తామో. నాతో చాలా మంది అంటారు, మాస్టర్ నేను స్థిరంగా 2 నిమిషాలు కూర్చోలేకుండా ఉన్నాను ధ్యానం చేస్తున్నప్పుడు. మరి అదే వ్యక్తి 3 గంటలు సినిమాలు కూర్చుంటాడు, కదలకుండా మరి దోమలు కొడుతున్నా నల్లులు కొడుతున్నా డబ్బిచ్చి మరి అంటే మీరు కదలకుండా కూర్చోగలరు. ఏం లేదు మీకు దీనికి పతంజలి యొక్క సూత్రాల్లో పేరేంటే ప్రాణాయామం. కొంచెం ఆ పేరు అనేది అర్థం చేసుకోలేను. ఐ విల్ ప్రిడిక్ట్ డైలీ సైన్స్ టీచర్ నే కనుక కొంచెం నాకు అలవాటే అది. కానీ మీరు కొంచెం దానికి ఒప్పుకోవాలి, ఎన్నిసార్లు అండి మాకు చెప్పారని, ఎన్నిసార్లు అని కాదు. మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాక వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు ఉపయోగించుకోవడం వచ్చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. మీరు కొంచెం సిన్సియర్ గా తెలిస్తే ప్రత్యాహారంలో అన్ని ఇంద్రియాలు కూడా ఒక ఇంటీరియలైజేషన్ కాన్షియస్నెస్ లో లోపల ఉన్నటువంటి చేతనత్వంలో కేంద్రీకృతం అవుతాయి. 10th క్లాస్ పరీక్ష ఒక్కరోజు రాస్తున్నాడు, మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నాడు 3 గంటలు పేపర్. వాడి చేతనత్వం ఎక్కడుంది? బయట కాళ్ళు వెళ్తూ ఉంటే వింటూ ఉంటాడు, ఇమిడియేటర్స్ మాట్లాడుకుంటూ ఉంటే హీ ఫీల్స్ డిస్టర్బ్డ్ బట్ హీ కాన్ ఫీల్ ఎనీథింగ్. అయినా పరీక్ష రాస్తాడు వాడు. అంటే వాడి ఏకాగ్రత ఎక్కడుంది? లోపలికి వెళ్ళిపోయింది కదా. లోపల ఉన్నటువంటి జ్ఞానం మీదే వాడి దృష్టి ఉంది తప్ప బాహ్య జగత్తులో ఉన్న జ్ఞానం మీద లేదు. దట్ ఈస్ ప్రత్యాహారాలు. మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రత్యాహార అంటే దిస్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ ఇన్ సైడ్, ఈవెన్ దో యు ఆర్ హియరింగ్ ద అవుట్ సైడ్ డిస్టర్బెన్స్, వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి మనం వాడుకుంటాం. లోపల ఉన్నటువంటి ఆ డివైన్ సౌండ్ వినటానికి, ఆ నాదాన్ని వినటానికి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీరు వింటున్నది కూడా ఒక విధంగా ప్రత్యాహారే. నేను చెప్తున్న ప్రతి మాట మీరు వింటున్నారు, మరి ఆ సౌండ్స్ వినిపించటం లేదా? అర్థ డిస్టర్బింగ్ ప్రత్యాహారం అంటే అంతే. అయితే జరుగుతూ ఉంటాయి ఈ కాన్స్ క్లోజ్. కానీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అంటే ప్రాణాయామం, అంటే ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం. కానీ ప్రత్యాహారం ఏం చేస్తుంది? మీ క్రియాశీలత పెంచుతోంది. మీరు చూసారో లేదు, ఎప్పుడైతే వీడి ప్రత్యాహారంతో మెడిసిన్ నాలెడ్జ్ నేర్చుకుంటాడో మెడికల్ టూల్స్ ఉపయోగించుకోగలుగుతాడు, క్రియాశీలత మెడికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు క్లాస్ లో వాడికి ప్రత్యాహారం ఉంది. ప్రత్యాహారం అంటే అర్థమవుతుంది కదా, ఆ సబ్జెక్ట్ వింటనే వింటే వాడికి ఏమవుతుంది? ఇంజనీరింగ్ టూల్స్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది, ఉపయోగించుకునేటువంటి యాక్టివిటీ. ఇది అయిపోయిన తర్వాత ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ బుక్ దొరికితే మీరు తెచ్చుకోండి, లేకపోతే గెట్ ఇట్ ఫోటోస్టాట్ తీసుకోండి. రోజుకి 5-6 పేజీల కంటే ఎక్కువ చెప్పలేను కనుక రేపటికి మాత్రం కనీసం ఈ పేజీ నుంచి అంటే పేజ్ నెంబర్ 1 అంటే ఇంట్రొడక్షన్ వద్దు మనకి, పేజ్ నెంబర్ 1 నుంచి ఫ్రాగ్మెంట్ 2 అని ఉంది. అంటే ఎన్నో పేజీ 24 పేజెస్ ఫోటోస్టాట్ అయినా తీసేసుకోండి, లేకపోతే ఒకళ్ళు కంప్యూటర్ లో కొట్టేసి మీకంటే ఎక్కితే జెరాక్స్ కాపీ. బుక్ అవైలబుల్ అయితే ఐ విల్ సజెస్ట్ బైట బుక్ రైట్. ఫస్ట్ సెంటెన్స్ చదివి ఆపేస్తాను నేను. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ దోస్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ ద లోవర్ ఇడ్